ధ్యానము యొక్క వైజ్ఞానికత అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము. ఇందులో మీలో చాలా మంది ధ్యానం చేస్తూనే ఉండుంటారు. ఏదో ఒక ధ్యానం ఎంతమంది రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉంటారు? చేతులతో ఇంకా పైగా చేయండి, పర్వాలేదు. రెగ్యులర్ గా ధ్యానం అంటే ఏమిటి అనే దానికి ఏం చెప్తారు జవాబు? ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస. ఓకే, ఇంకా ఏ ఆలోచన లేకుండా ఉండటం. ఇంకా ఉపయోగించి వాళ్ళే చెప్తున్నారు, మనిషి మనశ్శాంతి కోసం. ఇంకా పేరు చెప్తున్నారు మీరు, ఆత్మానందం కోసం. ఇంకా ఏకాగ్రత కోసం మీరే ముందు చెప్పేసారు, అందరు చెప్తున్నా. మొట్టమొదట ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ధ్యానము అనేటువంటి ఒక స్థితి, ఇట్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్. అది మీరు చెప్పిన దానివల్ల వస్తుంది. ఏకాగ్రత వల్ల ఆ స్టేట్ ఆఫ్ మైండ్ పొందవచ్చు, శ్వాసను గమనించటం వల్ల ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని పొందవచ్చు, ఆనందం యొక్క అనుభూతిని గుర్తు చేసుకుంటూ ఆ అనుభూతిని పొందవచ్చు, ఆ స్థితిని పొందవచ్చు. ఇంకా మొట్టమొదట మెలకుగా ఉండేటటువంటి స్థితి మనకి తెలుసు, మనం అందరం మెలకుగానే ఉన్నాం. రెండవది స్వప్నం తెలుసు మనకి, డ్రీమ్ స్టేట్ ఎలా ఉంటుందో తెలుసు. నిద్రాస్థితి తెలుసు, నిద్రాస్థితి గురించి ఎప్పుడు తెలుస్తుంది మీకు? నిద్రపోతున్నప్పుడు మీరు నిద్రపోతున్నారు అని తెలిసిందనుకోండి, నిద్ర కాదుగా, మెలకుగా ఉన్నారు, కళ్ళు మూసుకుని ఉన్నారు. కానీ నిజమైనటువంటి నిద్రలోకి మీరు ఎప్పుడు జారుకుంటారో తెలీదు, ఆ జారుకునే ప్రోసెస్ కూడా మీకు తెలీదు. మళ్ళా ఎప్పుడు తెలుస్తుంది మీరు నిద్రపోయారని? నిద్ర లేచాక తెలుస్తుంది నేను ఇంతసేపు నిద్రపోయాను. అంటే నిద్రాస్థితిని మనం ఏ విధంగా చెప్పవచ్చు? ఏ విధమైనటువంటి అనుభూతి లేనటువంటి స్థితి, నో ఎక్స్పీరియన్స్. ఏ విధమైనటువంటి అనుభూతి లేని స్థితిని మనము నిద్రాస్థితి అంటాం. మరి ధ్యాన స్థితి అంటే ఏమిటి? ఈ మూడు స్థితులు మనకు అర్థమే కదా, జాగ్రత్త అవస్థ అంటాను దాన్ని, మెలకుగా ఉన్న స్థితిని టెక్నికల్ పేరు జాగ్రత్త అవస్థ. కలలు కనేటటువంటి దాన్ని స్వప్నావస్థ. నిద్రని సుశక్తి అంటాం టెక్నికల్గా. మాండిక్యోపని చెప్తే ఈ మూడు స్థితుల గురించి చెప్తూ, ఈ మూడు స్థితులకి ఆధారమైనటువంటి ఒక స్థితి ఉంది, దాన్ని ధ్యాన స్థితి అంటాము అంటాం. దాన్ని ఇంకో భాషలో తురియ స్థితి అంటాము. అంచేత ధ్యాన స్థితి లేక తురియ స్థితి ఈ మూడింటికి వెనకాతల ఆధారముగా ఉన్నటువంటి స్థితి అన్నది ముందు మీకు బాగా గమనంలో ఉంచుకోవాలి. అంటే మెలకుగానే ఉండాలి, కలలు చూస్తూ ఉండాలి, నిద్రపోతూనే ఉండాలి, కానీ మూడింటికి వెనకాతలు ఉన్నటువంటి స్థితి దాన్ని తిరిగే స్థితి, ద ఫోర్త్ స్టేట్ అంటారు. ధ్యానము అది. అంచేత మీరు కళ్ళు మూసుకుని ఏకాగ్రత చేసుకుని బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తే ఇది ధ్యాన స్థితి అవ్వదు. కానీ ధ్యాన స్థితికి హెల్ప్ చేస్తుంది. కొంచెం ఆ సైన్స్ అర్థం చేసుకోండి, దాని వెనకాతలు ఉన్నటువంటిది తెలుసుకుంటే అది చాలా సులభం, చాలా సులభం. ఆ స్థితిలో ఎలా ఉండవచ్చు అని భాగవతం చెప్తుంది అంటే ప్రహ్లాదుడి గురించి చెప్తూ, పానీయంబులు త్రాగుతున్ గుడుచుతున్ హాసించుతున్ హాస లీల నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ రక్షించుతున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడే మరిచం సురారిసుడేత శిష్యము. ధ్యానం ఈ స్థితికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని. ఇది మీరు టార్గెట్ గా పెట్టుకోండి. మీరు ధ్యానం చేస్తున్నారు అంటే ఆ స్థితి కంటిన్యూస్ గా ఉండాలి మీకు. ధ్యానం చేస్తున్నప్పుడు కాదు, నీళ్లు తాగుతున్న ఆ స్థితిలో ఉండాలి, మీరు ఆహారం తీసుకుంటున్న ఆ స్థితిలో ఉండాలి, నిద్రపోతున్న ఆ స్థితిలో ఉండాలి. అంటే మీకు తెలియాలి మీరు నిద్రపోతున్నట్టు. దాన్నే పతంజలి యోగ సూత్రాలలో ఏమంటామంటే భ్రష్ట స్థితి లేక సాక్షి భావ స్థితి అంటారు. యువర్ జస్ట్ ఎడిక్నెస్, జరుగుతున్న దానికంతటికీ కూడా మీరు కేవలము ద్రష్ట మాత్రమే. దీనికి మీకు ఒక ఉదాహరణ చాలా స్పష్టంగా అర్థమవుతుంది, దాన్ని మీరు నిరంతరం గుర్తుంచుకోవటానికి ట్రై చేయండి. సినిమా స్క్రీన్ లాగా, తెర మీద బొమ్మ పడలేదు, సినిమా స్క్రీన్ ఉంటుంది. తెర మీద బొమ్మ పడింది, ఇంకా స్క్రీన్ కనిపించదు, బొమ్మే కనిపిస్తుంది. కానీ స్క్రీన్ లేకపోతే బొమ్మ కనిపించదు. మంట అంటుకుపోయింది స్క్రీన్లో, మండిపోతుంది అనుకున్నాను, ధగధగ ధగ భగ 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 గాలలు అంటుకుంటున్నాయి, స్క్రీన్కి ఏమవుతుంది? వర్షం కురుస్తుంది, స్క్రీన్ ఏమవుతుంది? చాలా అందమైనటువంటి డ్యూయట్స్ పాడుకుంటున్నారు, బ్యూటిఫుల్ స్క్రీన్, స్క్రీన్కి ఏమవుతుంది? ఆ స్థితిని సమదుఃఖేకృత్వా లాభాలాభో జయాదిగా ఉన్నాడు తప్ప కష్టం వస్తే ఏడవకూడదు అనలేదు, సుఖంగా ఉంటే ఆనందించకూడదు అనలేదు. కొంచెం ధ్యాన స్థితిలో ఉన్నటువంటి కొన్ని రాంగ్ యాటిట్యూడ్స్ మీరు గుర్తు చేసుకోండి. స్క్రీన్ మీద మంట పడితే, మండుతున్నటువంటి స్క్రీన్ వస్తే మంట మండుతుందా మండదా? కానీ స్క్రీన్కి ఏమవుతుంది? కానీ మంట కనిపిస్తుంది మీకు. దర్శనం పడితే తడి ఉంటుంది, తడిలో కొట్టుకుపోతూ ఉంటారు, కానీ స్క్రీన్కి ఏమవుతుంది? కానీ అనుభూతి ఉంటుంది. మీరు అనుభూతికి ద్రష్టకి మధ్య తేడా చూసుకోవాలి. లైక్ స్క్రీన్, అది ఎలా జీవించాలో ఆధునిక కాలంలో చెప్పినటువంటి ఏకైక మార్గదర్శకులు సిద్ధిస్తాయి. అన్ని రకాల ఎటువంటి పరిస్థితుల్లో మీరు నిరంతరము ధ్యాన స్థితిలో ఎలా ఉండాలో చూపించినటువంటి ఒక ఏకైక సద్గురు సిద్ధిస్తాయి. సిద్ధి స్థాయి ధ్యానము, ధ్యానం అనేక విధాలుగా ఉంటుంది. కానీ సిద్ధి స్థాయి యొక్క ధ్యానము మీకు మీ సద్గురువు దగ్గరికి తీసుకెళ్తుంది అనేది గుర్తుంచుకోండి. స్థాయి యొక్క ధ్యానం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ కాలంలో మనల్ని ఎవరిని గురువుగా స్వీకరించాలి, ఎవరు మనకి కర్మకు తగిన గురువు మనకి, ఆ మార్గదర్శనం కూడా చేయవలసిందే స్థాయి. అంచేత సాయి యొక్క మార్గదర్శనము, సాయి యొక్క ధ్యానము మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మీ సద్గురువు వరకు తీసుకెళ్తుంది. సద్గురువు అంటే ఏమిటి? మొట్టమొదట మీ పూర్వజన్మల గురించి చెప్పాలి. ఆ విషయము చాలా స్పష్టంగా చెప్పగలగాలి. సాయి యొక్క జీవిత చరిత్రలో మీరు గమనిస్తారు కదా, కప్పాపాము మొదట వాళ్ళు కప్పాపాము కాదు. ముందు ఎవరు? వాళ్ళు టెంపుల్ కట్టాలనుకున్నటువంటి వ్యక్తులు, మందిరం కట్టాలనుకున్నటువంటి వ్యక్తులు, సాయి యొక్క సమకాలీకులే. అప్పుడు కూడా సాయి ఉంది. తర్వాత ఏమైంది? తర్వాత జన్మల్లో వీళ్ళు ఒక్కొక్క మెట్లు దిగుతూ వచ్చారు. సాయి జగద్గురువుగా మారిపోయాడు. 32 రూపాయలు ఇచ్చి పాపం సాయి మేకని కొన్నాడు. కథ తెలుసుకుంటే రెండు మేకని కొన్నాడు. వెలకాత నుంచి గొడుగుడు, సాయి భక్తుల యొక్క గొడుగుడు. నేనకి ఏది తెలియదు. ఒక పక్క ఏం చెప్తున్నారు, సాయి అంటే సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు. అందుకోసమే కదా ఆయన ఆశ్రయించారు. ఆశ్రయించాక మన మానసిక బలహీనత అనుకోండి, దుర్బుద్ధి అనుకోండి, జాడ్యము అనుకోండి, ఏమైనా అనుకోండి, మేక కొనగానే కొన్నది ఎవరు? సాయి కొన్నాడు. మరి సాయి భక్తుల రియాక్షన్ ఎలా ఉండాలి? అందుకున్నాడు మహానుభావుడు, దానితో ఏం చేయదలుస్తున్నాడు ఆయన. మనకి అవకాశం ఇచ్చాడు 32 రూపాయలు. వాడు భక్తులు ఎవరు ఇచ్చుంటారు, అందుకే గుడిగారు. రూపాయి పావులోకి వచ్చే మేకని అతను నాకు ఖరీదు ఖరీదంతో ఈయనేమో 32 రూపాయలు పెట్టి కొనేస్తాడా? అంటే ఒక పక్క సాయి సర్వజ్ఞుడు అంటూనే, సర్వసమర్థుడు అంటూనే ఇప్పుడు సాయి ఏం చేశాడు? చెప్పాడు, వీడు నా గురుభాయిని. పాపం ఆయన ఏమనుకుని కొన్నాడు, ఆయన గురుభాయికి ఏ విధమైనటువంటి సహాయం పోతామని కొన్నాడు. కానీ భక్తులు ఏం చేశారు? అద్భుతమైనటువంటి తమ భక్తిని ప్రదర్శించి సాయికి తన గురుభాయికి సేవ చేయటానికి వీలు లేకుండా చేశారు. మనం కూడా అలాంటి తప్పులు చేస్తున్నామో ముందు చూసుకోండి. ధ్యాన స్థితి గురించి నేను చెప్పే ముందు చాలా సీరియస్ గా మళ్ళీ మనం విశ్లేషణ చేసుకోవాలి తప్ప మొహమాట పడకూడదు. మొహమాట పడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక బ్లడ్ టెస్ట్కి ఏమంటే ఏమో ఏ రిపోర్ట్ వస్తుందో అని టెస్ట్ చేయించుకోకుండా చాలా మంది అలాంటి వాడు ఉన్నారు. మీకు తెలిసి పెళ్ళిదేమో టెస్ట్ చేయాలంటే ఏమో ఏ రిపోర్ట్ వస్తుందో వద్దులే కుదరదమ్మా. సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కి ముందు మిమ్మల్ని మీరు చాలా గాఢంగా విశ్లేషణ చేసుకోవాలి. ఆ విశ్లేషణ సాయి చరిత్ర చెప్తుంది మీరు ఎలా చేసుకోవాలో. నెంబర్ 1 ఏంటి, సాయి దగ్గర ఉన్నంత మాత్రాన మీరు ఉచ్చస్థితికి వెళ్తారు అనే గ్యారంటీ లేదు. ప్రూఫ్ ఏంటి? పాము కప్ప కదా. సాయి దగ్గర మన మానవ శరీరంతో ఉన్న వ్యక్తులే కదా కిందకి దిగుతారు. కానీ అక్కడ కూడా సాయి యొక్క అనుగ్రహం ఉంటుంది. అక్కడ కూడా సాయి మీ కష్టాల నుంచి రక్షిస్తూ ఉంటాడు అన్న ధైర్యం తెచ్చుకోండి. కానీ మనం అలా కిందకి దిగజారకుండా ఉంటున్నాము లేదా నిత్య జీవితంలో అనేది చూసుకోవాలి ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి, ఒకవేళ సాయి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి మీ ద్వారా ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు అడ్డు తగులుతున్నారేమో అన్నది గమనించుకోవాలి. దానికి ఏ కథ ఉన్నందులో సంఘటన మేకలు కదా. 32 రూపాయలు ఇచ్చే మేకను అనుకోండి, సాయి కొంటే భక్తులు ఏం చేశారు? దాన్ని మళ్ళా వదిలించుకునేటట్టు చేశారు. మనం కూడా సాయి మన ద్వారా ఎవరికైనా ఏదైనా సహాయం ఇవ్వాలి అనుకుంటే అమ్మా అంత ఇవ్వాలా, రూపాయి ఇస్తే చాలే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సాయి యొక్క లాభాలను పూర్తిగా పొందటానికి. నేను సైన్స్ గురించి చెప్తున్నాను అంటే అది రైతా తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి సంస్కారాలు, మీ వ్యక్తిగతమైనటువంటి కోరికల మీద ఆధారపడి ఉంటాయి. 2 పాయింట్స్ అర్థమే కదా. నిత్య జీవితంలో ఇది మీరు ఆచరించుకుంటే తప్ప ధ్యాన స్థితికి వెళ్ళలేదు. నిరంతరము మీరు మీ మీద జాగరూకత ఉండండి. మీ పని ఎలా ఉందని, మీరు చేస్తున్నటువంటి పని మిమ్మల్ని పైకి తీసుకెళ్తోందా కిందకి తీసుకెళ్తోందా, నిరంతరం చూసుకుంటూ ఉండండి. అందుకే ధ్యాన స్థితిని ఉపనిషత్తులో ఒక విచిత్రమైనటువంటి పదం వాడతారు, అసిధార వ్రత నిధం. అసిధార అంటే కఠినిధ స్వామి లాంటిది. మరి మీరు ధ్యానం చేసుకుంటే మీకు కత్తి మీద సాము లాంటి అనుభవం ఏదైనా వస్తుందో భలే హాయిగా ఉందా? హాయిగా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది అసిధారావృతం కాదు, కత్తి మీద సాము లాంటిది ధ్యానం. సో ఫస్ట్ పాయింట్ తప్ప పాము కథ గుర్తుంచుకోండి. అలా మీరు కిందకి దిగుతున్నారేమో, మన జీవితం ఎటువైపు వెళ్తుందో తప్ప పాము ఉద్దేశం ఏంటో చూడండి. పాముకి ఏమంటాం? పద, పాము పద అంటాం కదా. ఎవరైనా ఏదైనా మన అంటే మన రిచార్జ్ ఇవ్వలేకపోయినా లోపల మీకు నన్ను ఇలా అంటాడా అంటే మీరు ఏ లక్షణాలు ఉన్నాయి అక్కడ? తప్ప లక్షణం ఏంటి? తప్ప లక్షణం ఏంటి అంటే దానికి వివేకానంద 1893లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్తూ మతాల్లో ఉన్నటువంటి పీఠాధిపతుల్ని వాళ్ళని తప్పతో పోల్చారు. మీరు చదివారో లేదు వివేకానంద యొక్క చికాగో అడ్జస్ట్ కూడా ఉంది జాగ్రత్తగా. అందులో ఏం చెప్తాడు అంటే ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఒక చెప్తాడు, సముద్రంలో ఉన్నటువంటి ఒక కప్ప చుట్టకు చూపుగా బావిలో ఉన్నటువంటి ఒక కప్ప దగ్గరికి వచ్చింది. సరే నేను సముద్రం నుంచి వస్తున్నాను అని చెప్పింది. సముద్రం నుంచి వస్తున్నావా? ఎంత పెద్ద సముద్రం? ఎందుకంటే ఇది స్క్వేర్ బౌల్ ఉంటాయి చూసారు కూడా, ఏం బౌల్ అంటారు వాటిని, పొలాల్లో వాటిలో నీరు పెట్టారు. పెద్ద దిగుడు బావులు, పెద్ద విశాలంగా ఉంటుంది. అంటే దిగుడు బావులు ఉన్నటువంటి కప్ప దగ్గరికి సముద్రంలోకి ఉండేటటువంటి ఒక కప్ప వచ్చి, ఎంత ఉంటుంది మీ సముద్రం? చాలా విశాలంగా ఉంటుంది. ఒక గెలిచింది, ఇంత విశాలంగా ఉంటుందా? నీకు తెలియదే, అసలు నీకు అర్థం అవుతుంది అని కాదు, మళ్ళా గెలుస్తుంది. ఈసారి సగం దిగుడు బావి వరకు గెలుస్తుంది. ఇంత ఉంటుందా మీ సముద్రం? నీకు చెప్పానా నీకు అర్థం కాదని నువ్వు అర్థం చేసుకో. అప్పుడు అదేం చేస్తుంది, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తుంది. ఇంత విశాలంగా ఉంటుందా నీ సముద్రం? నీకు చెప్పానా అర్థం కాదు అంటే, అసలు అంటే ఇంతకంటే పెద్ద విశాలత్వం ఉండదే ఉండదు తప్ప. అది అంటే మనం ఉన్నటువంటి మతము, మనకున్నటువంటి నిర్ణయాలు, మనకున్నటువంటి నియమాలు అంతకంటే గొప్పదేం లేవు. ఆ ఇది పోతే తప్ప సాయి తత్వానికి, ధ్యానతత్వానికి మీరు ఎదగలేరు. సాయి మాట ఎందుకు ఎత్తుతున్నాను అంటే, నేను నిరంతరము ధ్యాన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంతేత ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే మీరు ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు. ఇంత కప్ప పాము, కప్ప అంటే ఏంటి? నేను చాలా హాయిగా ఉన్నాను, నాకు అనిపిస్తుంది అన్ని విషయాల గురించి మాకు తెలుసు. ఇవాళ గత 22 సంవత్సరాలుగా నేను గాయత్రి మంత్రం గురించి చెప్తూ వస్తాను. అందరూ చేయవచ్చు గాయత్రి మంత్రానికి, అందరూ అర్హులే. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, జాతి మత కుల లింగ భేదాలు లేవు అని అందరూ గాయత్రి చేసుకోవచ్చు అని గత 22 ఏళ్లుగా చెప్తున్నాను నేను. ఇది నా గౌరవం నేను కబీర్ దాసుగా, సమర్థ గురు రామదాసుగా, శ్రీరామకృష్ణ పరమహంసగా పూర్వ జన్మలలో ఉండి ఈ జన్మలో అద్భుతమైనటువంటి గాయత్రి సాధకుడుగా అవతారం ఇచ్చినటువంటి ఒక మహావ్యక్తి విషయం చెప్పాడు, అందరూ చేసుకోవచ్చు. ఈ జన్మలో ఆయన 1200 కోట్ల గాయత్రి మంత్రం చెప్పాలని ఆయన ఒక్కడు చేశాడు. 1200 కోట్లు చేసి గాయత్రి మంత్రాన్ని మీరు అందరూ చేసుకోండి, ఐఎమ్ ది అథారిటీ అని చెప్తే, గాయత్రి మంత్రం అంటే ఏంటో తెలియనటువంటి వాడు గాయత్రి మంత్రం చేసుకోవచ్చా అని అడిగితే ఏం జవాబు చెప్పాలి? మీరే చెప్పండి ఏం జవాబు. ఎవరు మాట్లాడినారు? ఎంబీఏ ఏమో ఇది చెయ్యండి అని చెప్పాడు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి వాడు ఇది చేయొచ్చా అని అడిగాడు. అంటే ఎండి వాడు ఏమంటాడు? ఏమంటాడు? నోరు ముయ్యి అంటాడు. మనమేమనాలి? నోరు ముయ్యి అనాలి. అనగలుగుతున్నావా? అంటే మీకు కూడా అలాగే అనాలని ఉంది, రెండు చెప్పిన మాట వినాలని లేదు. లేకపోతే ఎందుకు వింటారు? కొంచెం ఆ మానసిక స్థితి, బావిలో కొంప యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఒకసారి సాయి ఏదైనా చెప్తే దాని తర్వాత ఇంకా మీరు సాయి చరిత్ర చదివిన తర్వాత సాయి తన అనుభూతితో, తన అనుభవంతో, తన ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలతో మీకు ఒక దిశను నిర్దేశించిన తర్వాత ఇంకా మీరు మిగతా వాళ్ళని నడకూడదు. అందుకే మీరు నిరంతరం ఏం చేయాలి, సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఉండాలి వారానికి ఒకసారి. నన్ను చాలా మంది అడుగుతారు, మాకు అంత టైం ఎక్కడిది మాస్టర్ అని. నన్ను సాయి భక్తుడు కాదు అని నేనంటే మీకు కోపం రాకూడదు. సాయి దగ్గర అడుక్కునేవారే తప్ప మీరు, సాయి భక్తులు మాత్రం మీరు ఖచ్చితంగా కాదు. అడుక్కోవటానికి ఏదైనా అడుక్కోండి, దానికి మీరు ఏదైనా అనుకోండి. నేనేదో బలే వచ్చాడే ధ్యానం గురించి చెప్పమంటే మమ్మల్ని తిడుతున్నాడు, నేను తిట్టడం లేదు. మీకు చాలా సవ్యమైనటువంటి అవగాహన ఉండాలి మన యొక్క మానసిక స్థితి ఏమిటో. ఒక భక్తుడు అని చెప్తూ ఆయన నామ సంకీర్తనం చేయడానికి, ఆయన చరిత్ర చదవటానికి మీకు భక్తి ఉంది, బద్ధకం అవుతే ఇంకా మీరు భక్తులు ఎలా అవుతారు? అంటే కనీసం భక్తులు అని నిరూపించుకోవటానికైనా మీరేం చేయాలి, వారానికి ఒకసారి సాయి చరిత్ర పారాయణ చేస్తూ ఉండాలి. మాకు సైన్ లేదు, నిజంగానా? టీవీ చూడరా మీరు, న్యూస్ పేపర్ చదవరా, పక్కవాళ్ళతో దాస్టర్ కొట్టరా, రోడ్ల మీద ప్రచారం చేయరా? ఇవంతా కలిపితే సాయి చరిత్ర చదవటానికి కావాల్సిన టైం గ్యారంటీగా వచ్చేస్తుంది. నేను సాయి చరిత్ర ఎందుకు చదవబడుతున్నాను, సాయి చెప్పినటువంటి ఏకైక మార్గం ఏంటో తెలుసా? మీరు ధ్యాన స్థితికి వెళ్ళటానికి గురు చరిత్రలు చదవండి, అదే ఆయన చేయించారు. ఆయన చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళ చేత కూడా గురు చరిత్ర, భాగవతము ఏదో ఒకటి చదివించారు. భాగవతం అంటే కృష్ణుడి యొక్క చరిత్ర, రామాయణం అంటే రాముడి యొక్క చరిత్ర. ఇంకా ఇవన్నీ గురు చరిత్రలే. ఇంకేట ధ్యానము మీకు కుదరాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి అంటే ధ్యాన స్థితిలో ఉన్నటువంటి గురువుల యొక్క చరిత్రలు మీరు చదువుతూ ఉండాలి. సాయి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, సాయి మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే సాయి చరిత్ర చదువుతుంది. లేదు మాకు దాని మీద నమ్మకం లేదు, ఏ గురు చరిత్రలైనా చదువుకోండి, కానీ గురు చరిత్రల పారాయణ చాలా అవసరము. ఇంకా సాయి చరిత్రలో మనకి లభించేటటువంటి ధ్యానానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటో చాలా జాగ్రత్తగా గమనించండి. రెండు సంఘటనలకి నేను చాలా ప్రాముఖ్యత ఇచ్చి మీకు చెప్తూ ఉంటాను. మొట్టమొదటి ఏంటి అంటే సిరిడీలో సాయి వచ్చిన టైంకి సాయత్తు నమ్మేటటువంటి వాడు ఒక వ్యక్తి ఉన్నాడు. పేరు సమోలియో, సంబోలియో పేరు గుర్తురాదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు నేను గుర్తుంచుకోను, సాయి పేరు గుర్తుంటే చాలు, కానీ వాళ్ళ పేర్లు మనకి ఎందుకు, అలాంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడికి సాయి మీద కోపం వచ్చింది, ఎందుకంటే వాడి సాయత్తులు వాళ్ళు అమ్ముకునేటటువంటివి ఆవిడ పంటలే. ఇంకా ఒక పాయింట్ చెప్పాడు సాయి, మన ఇద్దరం కుస్తీ పడతాం, ఇంకంటే సాయి కాస్త అంత పెద్ద శరీర సంపద ఉన్నటువంటి వాడు కాదు, బలహీనుడే శారీరకంగా, ఆయన వస్తారు కదా కుస్తీ పట్టేద్దాం మనం, ఎవరు గెలిస్తే వాళ్ళు, ఇంకా అంతే అన్నాడు. సాయి యొక్క శక్తి మీకు తెలుసు కదా, భోజనం చేస్తూ ఉంటే కొంతమంది సాయి ఆహారం తీసుకునేటప్పుడు కొంతమంది అస్తమానం ఆ ఐదారుగురైనా సాయి పక్కన కూర్చోలేదని మేము కూడా కూర్చుంటాం అన్నారు. అంటే సాయి సరే కూర్చోండి మీరు, అంటే ఆ రోజు సాయి పక్కన కూర్చునేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూర్చున్నారు. అంటే సాయి భక్తులే కానీ రోజు కూర్చునేవాళ్ళు కూర్చోలేదు. సరే భోజనం అయిపోయింది. రూలేంటి ఎప్పుడు కూడా గురువుతో పాటు కూర్చున్నప్పుడు గురువు కంటే ముందు లేవకూడదు, అదే ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి. సాయి పద్ధతులకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. సాయి ఇంకా లేవలేదు, పైన ఏం జరిగింది తెలుసు కదా, సంఘటన టపటపటపటపట లేనుంది, అందరూ లేచి పారిపోయారు, ఎవరు లేవలేదు. రోజు సాయి పక్కన కూర్చునేటటువంటి ఐదుగురు లేవలేదు, సాయి లేవలేదు కనుక గొప్ప పూర్తి కూలని మేము లేవము అన్నాడు. సాయి పైకి చూసాడు, కూలలేదు, విరిగిపోతుంది కప్పుని ఆపదలిగినటువంటి వాడు ఈయన గారు వస్తాది లాగా దా అని సవాల్ చేస్తే ఆయన సాయి ఇలా అనుంటే ఏమైంది ఆవిడ? కానీ సాయి దానికి ఎదురులేదు, ఎదుర్కోలేదు, ఓడిపోయాడు సాయి. ఓడిపోయాక ఏం చేశాడు, నియమ ప్రకారం సిద్ధుల్లో లేదు ఆయన.
కొంచెం అర్థం చేసుకోవాలి. మనకున్నటువంటి పరిస్థితులు ఏదైనా మనకి సాగుపడితే, సాయి నీ నామం చేస్తూ ఉంటే నా కష్టాలు ఇస్తావా? సాయికే కష్టాలు ఇచ్చిపెట్టాడు. వాడు కుస్తి పడతానన్నాడు, ఓడిపోయాడు. సాయి ఏం చేశాడు? దానికి పారిపోయాడా లేకపోతే దానికి లొంగిపోయాడా? భగవంతుడు యొక్క భక్తుడు, ధ్యాన స్థితిలో ఉన్నటువంటి భక్తుడు స్క్రీన్ లాగా ఉంటాడు అని చెప్పాం కదా. అంటే స్క్రీన్లో ఏ సీన్ వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, దీనికి అనుగుణంగా స్క్రిప్ట్ రాసుకోవటమే. నాకంటే శారీరకంగా బలవంతుడైనటువంటి వ్యక్తికి నేను ఓడిపోవాలి, అది స్క్రిప్ట్. స్క్రిప్ట్ ప్రకారం ఏం చేశాడు? తెర మీద ఆ స్క్రీన్ వచ్చేసింది. ఈయన గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సిటీ బయటకు వెళ్ళిపోయాడు. తర్వాత కాలక్రమంలో తర్వాత ఏదో జరిగి ఆయన ఎప్పుడైనా స్థాయి ఓడిపోవటం అనేది ఎక్కడ జరుగుతుంది? వాడి మనసు మారటానికి ఆయన చేసినటువంటి అదొక లీజ. అలాగే మీ జీవితంలో కూడా మిమ్మల్ని ధ్యానస్థితికి తీసుకువెళ్ళటానికి చేసే అనేక లీలలు వద్దు అనుకుని మీరు మారుస్తున్నారేమో చూసుకోండి. మొదటి ఉదాహరణ దేనికి ఇచ్చానో అర్థమైంది కదా, అసలు కిందకి దిగజారుతున్నారేమో చూసుకోండి. పాము పక్క. రెండో ఉదాహరణ, మీ ద్వారా సాయి ఎవరికైనా సహాయపడటానికి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మీరు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేయండి తప్ప వద్దు అనకండి. ఇలాంటివి జరుగుతాయి మీ జీవితంలో. ఇది ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్ కి ఆధార శిలలు. ఇది చేసుకుంటున్నటువంటి వాడు ధ్యానం చేస్తే పై జరుగుతాడు తప్ప ఇవంతా చేయకుండా సాయి దగ్గరికి ఒకడు వస్తాడు ధ్యానం పొందటానికి. బాంబే నుంచి 500 రూపాయలు ఎంతో జేబులో పెట్టుకు వస్తాడు. సాయి నాకు ధ్యానం ఇచ్చేయండి అంటాడు. సాయి జ్ఞానం ఇవ్వడు ఏమంటాడు? 5 రూపాయలు కావాలంటాడు. అప్పు జేబులో 500 రూపాయలు ఉన్నాయి. దేనికోసం వచ్చాడు సాయి దగ్గరికి? ఆత్మజ్ఞానం కావాలని వచ్చాడు. కానీ ఆ సాయియే 5 రూపాయలు ఎవరికీ ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఊరుకోలేదు. వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. మన చేత మన్నటి దొంగ తీసే శక్తి సాయికి ఉంది. కానీ ఆయన చేత ముట్టికాయలు ముట్టించుకోవటం ఎందుకు? శబాష్ అనిపించుకోవచ్చు కదా అంటే. ముట్టికాయలు ముట్టైనా మిమ్మల్ని లైన్లో పడేస్తాడు, గ్యారంటీ. అది ఆయన దగ్గరికి వెళ్ళటమే మేము చేసే మొదటి తప్పు, ఆఖరి తప్పు కూడా. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళాక మీరు బయటకేం పోలేరు, అక్కడే ఉంటుంది. అంతేత ఆ తప్పు మీరు చేసేసారనే అనిపిస్తోంది. మనం సాయి చిన్ననే కూర్చుని ఉన్నాం, వచ్చేసారు మీరు సాయి దగ్గరికి. అంతేత మీకు రెండే మార్గాలు, శబాష్ అనిపించుకోండి, తప్ప ముట్టికాయ ముట్టించుకుని దారిలోకి రండి. శబాష్ అనిపించుకోవటం మంచిది కదా. అందుకే ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ సాయి ఉంటాడని నేను అనుకోలే. అంతేత ఈ కాగితం బదులు, నేను ఇచ్చే కాగితం బదులు, సాయి చరిత్ర మీకు ఆ ధ్యాన విజ్ఞానాన్ని చాలా బాగా నేర్పుతుంది. మీరు సాయి చరిత్ర గమనించుకుంటే అంతట రిపీట్ చేసుకుండా ఇది మీ మనసులో నాటుకోండి. ఆ సాయి చరిత్ర చదువుతున్నప్పుడు ఆ సంఘటన వచ్చినప్పుడు ఇది గుర్తు చేసుకోండి, మనం ఈ తప్ప ఎక్కడైనా జరుగుతుందేమో. పాము పప్ప మేక. మూడోది ఏం చెప్తాను నేను? తంబోలి తాగేసేవాడు. అంటే ఏంటి కదా, ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అంటే సాయిని మేము ఇంతగా పూజలు చేస్తున్నాం, ఇంతగా మేము ప్రార్థిస్తున్నాం, మా భక్తుల లోపం ఏం లేదు. ఎందుకంటే లోపమే ఉంటుంటే అసలు మీరు సాయి దగ్గరికే రాలేదు. ఇది మీలో లోపం ఏం లేదు, కానీ తాత్కాలికమైనటువంటి విషయవాసన, తాత్కాలికమైనటువంటి ఆ బాధ కలిగజేసి సాయి నుంచి మిమ్మల్ని విముఖుల్ని చేయొచ్చు. సాయి శరీరం నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. శరీరం అంటే మీ శరీరమే అని గుర్తుంచుకోండి. సిద్ధి అంటే నీలో అంతర్యామిగా ఉన్నటువంటి సాయి. ఇంత సిద్ధి ఎక్కడో ఉందనుకోకండి. సిద్ధి అంటే నీ శరీరమే. సాయి ఎక్కడున్నాడు? నీ శరీరంలో ఉన్నాడు. ద్వారకామాయిలో హృదయంలో ఉన్నాడు. శరీరం అనేటటువంటి సిద్ధిలో, ద్వారకామాయి అనేటటువంటి హృదయంలో సాయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పరిస్థితులు మనకంటే ఎక్కువ శక్తివంతమై మనం పరిస్థితులకు ఊడిపోతాము, సాయి చేసింది గుర్తుంచుకోండి. సాయి ఏం చేశాడు? ఏమి గాబరా పడలేదు పరిస్థితులకి, తల ఉంచాడు, ఓకే అన్నాడు. కానీ తర్వాత ఏమైంది? పరిస్థితులు మళ్ళీ అనుకూలంగానే మారిపోతాయి. ఈ స్టెప్స్ గుర్తుంచుకోండి. మీకు సాధనా విధానం చెప్తుందండి. దీని తర్వాత ఇంకోటి వచ్చాడు సాయి దగ్గరికి, మస్జిద్ కట్టిస్తాను. మహాపండితుడు, సిద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా
వాడికి లుంగారు. సరే మేము మసీద్ కడతా ఉన్నారు. తర్వాత వాడి ప్రవర్తన, వాడి అహంకారము వాళ్ళకి నచ్చక మనుషుద్ధి నుంచి గెలిచాడు. అప్పుడు ఆ తెలివైన వాడు ఏం చేశాడు, నేను సాహితీ గురు అన్నాడు. ఒకే దెబ్బ కొట్టే జాత్పాట్ కొట్టేద్దా ఉంది. ఈ మసీదు అది కట్టిస్తే ఎలా సిద్ధిలో నన్ను ప్రజల విలువ ఇవ్వటం లేదు అని చెప్పి నేనే సాయికి గురువు అన్నాడు. అంటే సాయి దానికి అడ్డు తగిలేదా? అడ్డు తగలే ఏమన్నాడు అవును నా గురువే అన్నాడు. నోట్లోనే ప్రవర్తించాడు అలాగే. ఆయన నా గురువు కనుక ఆయన చెప్పింది చేస్తా. అంతేత ఆయన సాయి గురువు గారు ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ ఉండదు మనం, పక్కన ఏదో రహత ఏదో ఆ గ్రామానికి వెళ్ళిపోవడం, పేరు నాకు సరిగ్గా గుర్తు రావటం లేదు. పక్కన గ్రామానికి సిద్ధి నుంచి ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి సాయి మన తరఫున ఉన్నా కూడా బాహ్య జగత్తులో ఉన్నటువంటి ఆడంబరాలలో గందరగోళాలలో మనం ఇరుక్కుపోయి ఇంట్లో సాయిని మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. ఉంటుంది అది చాలా సహజం. అది మర్చిపోతే ఏం చేయాలో సాయి చెప్పాడు. మర్చిపోయినవేం పర్వాలేదు, తర్వాత మిమ్మల్ని ఎలా లొంగ తీసుకోవాలో నాకు తెలుసు కదా అని ఊరుతున్నాడు. పక్కకి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసుకో, తర్వాత మనం వెళ్ళి వెళ్ళాడు. వాడిలో హృదయ పరివర్తన వచ్చింది, వాడు ధ్యానానికి దానికి వెళ్ళిపోయాడు. సాయి మళ్ళీ స్థితికి వచ్చేసాడు. దీని తర్వాత సాయి చరిత్రలో మీరు ధ్యాన స్థితిని ఎలా చేసుకోవాలి చెప్పారు. ఇదంతా మీరు వ్యక్తిగతంగా మీరు జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కంట్రోల్లో తెచ్చుకోవాల్సినటువంటి విషయాలు. ఇందులో సాయి ప్రమేయం చాలా తక్కువ ఉన్నాయి. అందుకే సాయికి ఇష్టపడుతున్నప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. ఫలానా వాడు నా గురువు అన్నా కూడా ఏం మాట్లాడలేదు. సాయి ప్రమేయం ఏమే ఉన్నాడు అక్కడ దృష్టగా. లక్ష్మి నాకు ఆకలేస్తుంది అన్నది సాయంత్రం పూట. ఎప్పుడు సాయి నోరు తెరిచి ఆకలేస్తుంది అని అడిగితే ఉత్సాహంతో ఎగిరి గంతులేస్తాం కదా. వెళ్ళి చాలా రుచికరమైనటువంటి రెండు మూడు వంటకాలు చేసుకుని వచ్చింది. వస్తే ఈయన గారు ఏం చేశారు, కుక్కకి పెట్టాడు. అందులో మామూలు కుక్క కాదు, గజ్జి కుక్కకి పెట్టాడు. సరే పెట్టి నేను సాయి తప్ప వాళ్ళకి తెలుసు కదా భక్తుడికి, సరే నువ్వు పెట్టుకోలేదు కుక్కకి. కానీ ఈయన తిన్నే అప్పుడు ఆ లక్ష్మి బాధపడించింది. నీకోసం వండి తెచ్చాను సాయి, తిన్న నేనే కాదు. అన్ని జీవాలలో సాయిని చూడగలిగేటటువంటి మానసిక స్థితి వస్తే తప్ప సాయి అనుగ్రహం మనకి రాదు. నోటితో అన్నంత మాత్రాన రాదు. ఆ లీల మీకు ఆదిష్టాన్ని చెప్తుంది. సాయి మందిరంలోనే ఉన్నాడు, సింధిలోనే ఉన్నాడు అనుకోవద్దు. ఈ 5½ అడుగుల శరీరం ఉన్నటువంటి సాయిని సాయి కాదు, సాయి యొక్క శరీరము. సాయి ఎక్కడున్నాడు, అన్ని భూతాలలో సర్వాంతర్యామిగా ఉన్నాడు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన కృష్ణయ్యి శ్రీ గురవే. అది చేసి చూపించేది, అది జాగ్రత్తగా గుర్తు. అంతటి గతికొక్క తీసుకొచ్చి ఇంట్లో సాయి సింహాసనం మీద కూర్చోబెడతా, అది సాయి చేయలే. గతికొక్క నెత్తి మీద పెట్టుకున్నాడా, పెట్టుకోలేదు. కానీ దాన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు అందులో కూడా సాయి తత్వమే ఉన్నది అన్నది గుర్తుంచుకోవాలి. ఆ తేడా అర్థం చేసుకోండి. ధ్యాన స్థితికి మీరు వెళ్ళాలి అంటే ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్కి సాయి యొక్క జీవితాన్ని మించి మీకు డైరెక్ట్గా కావలసినటువంటి మార్గదర్శక సూత్రాలు ఎక్కడా లభించవు. ఇంకొక ఆమె సాయి మా ఇంటికి భోజనానికి రండి అన్నాడు. వస్తే కొడతానేమో అన్నాడు. హాస్యానికి అన్నాడేమో, కొడతానా మనం అంటే సాయి వస్తే కొడతామా. కానీ ఏం చేస్తున్నారో మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం జరిగింది, 1 గంట 2 అయిపోయింది, మధ్యాహ్నం 6 అయిపోయింది, సాయి రాలే. 3 అయిపోయింది, సాయి రాలే. సరే ఇంకా సాయిని పిలిచుకుని వెళ్దాం అనుకునే లోపల ఈవిడ బయటకు వస్తూ ఉంటే లోపల నుంచి కుక్క వచ్చింది. తినబోతూ ఉంటే ఈవిడకి రోజు మండిపోయింది. సాయి కోసం చేసింది నేనే తినదించాను, ఈ కుక్క తెలిసిందా అని ఏం చేసింది, విసిరి ఒక కర్రపుల పట్టింది. కుయ్యం 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 మరో అంటే అది కాలిపోయింది. ఇంకేవిడి కాదు తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకుని కాలం పెట్టుకుని మళ్ళా ఏ కుక్కో లోపలికి దూరుతుందని మస్జిద్ మెట్లెక్కుతూ, ద్వారకామాయి మెట్లెక్కుతూ అంటే ఒక స్థాయి చెప్తున్నాడు, ఒక ఆమె నన్ను భోజనానికి పిలిచింది. స్థాయి డైరెక్ట్ గా ఎవరి విషయమో ఓపెన్గా చెప్పడం, అన్ని తలకిందులని చెప్తాడు. ఆ విషయం ఎవరికి అర్థమవుతుంది? స్థాయికి, ఆ సంఘటన జరిగిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మిగతా వాళ్ళందరికీ అది ఒక కథలాగా ఉంటుంది, కానీ కథ కాదు అది. అది మీకు అర్థమవుతే మీకు ఆచరించవలసినటువంటి సూత్రం అందులో చెప్పబడి ఉంటుంది. వెళ్ళాను నేను ఒక ఇంటికి భోజనానికి, కథ పెట్టి కొట్టాడు, చూడండి మిత్రులు కాకండి అని తన మోకాలు చూపిస్తాడు. ఎంతమంది మనల్ని అడుక్కోవటానికి వస్తే మీరు ఎంతలా స్వీకరించుకుంటారు? స్థాయి చాలా స్పష్టంగా చెప్తాడు, ఇవ్వకపోతే ఇవ్వను అని. ఏది తప్పు లేదు, మాకు ఇవ్వాలని లేదు అని. ఇది ఏ నీళ్ళలో చెప్పాడు ఆయన, గుర్తుందా మీకు? ఆయనకి స్థాయికి దీపాలు వెలిగించడం చాలా ఇష్టం. అంతేకా ఆయన ఏం చేసేవాడు, సిడ్జీలో గ్రామంలో ఏం చెప్పారు, వ్యాపారస్తుల దగ్గర నూనె అది అడిగి రాత్రి దీపాలు వెలిగించేవాడు. ఒకరోజు వీళ్ళందరికీ ఉండమండి, మేమో లేదు అన్నా. సరే ఇది నీళ్ళతోనే వెలిగించేస్తుంది, వీళ్ళకి నూనె కావాలా ఏంటి? ఆ నూనె ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎన్ని స్థితి దోషాలు పెట్టిపోతాయో అది తెలియదుగా. అప్పుడు చెప్పాడు వాళ్ళు, మీకు ఇవ్వాలని కాబట్టి ఇవ్వను, మీ కారణం వల్ల ఇవ్వను, తప్పేమీ లేదు. అబద్ధం చెప్పవద్దు, కసురుకోవద్దు. ఇంతటి ఏ బిచ్చగాడైనా ఎవడైనా మీకు ఇస్తే లావుగా ఉన్నావు, ఉద్యోగం చూసుకోలేవా, పని చూసుకోలేవా, మీరు ఏదైనా పని ఇస్తారంటే ఇవ్వగలరా? మీరు పని చూసుకోలేవా అని మనం అన్నప్పుడు చింతలేండి, భావ అర్థమైనా అంటే బిచ్చగాళ్ళందరినీ నెలిచిండి పెట్టుకో, వచ్చే వాళ్ళందరికీ మీకు శాలరీ రాగానే అందరికీ పని చేయాలే ఆయన, ఇవ్వను అని చెప్పు. రామదాస్ చెప్పు, నేను ఇవ్వనయ్యా, నేను డైరెక్ట్గా చెప్పు, ఓపెన్గా చెప్పు. ఇది సైన్స్ ఆఫ్ మెడిటేషన్లో నేను నేర్చుకోవాల్సినటువంటి నిత్య జీవితంలో ఉన్నటువంటి రహస్యాలు. ఆయన జీవితాన్ని అందుకు చదవాలి మనం, రోజు రోజు చదవాలి. ఉపాసని బాబా, ఉపాసని బాబా కాకముందు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు జరిగి ఆయనకు ఊపిరి అందటం మానేసింది, నిద్ర పట్టడం మానేసింది, చావు రాదు. ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితితో ఆ సాధకుడికి అర్థం చేసుకుంది. ప్రాణాయామం చేస్తున్నాడు, ఎక్కడో ఏదో తప్పు జరిగిపోయింది, దాంతో ఏమైంది, ఊపిరి అందదు, నిద్ర రాదు, కొన్ని చచ్చిపోతాడా? చాలు. అప్పుడు అతనికి ఒక కళలో ఒక సఖేరు కనిపించి ఒక తీర్థస్థానంలో నువ్వేం నీళ్లు తాగు, తగ్గిపోతుంది అన్నాడు. సరే ఆయన వేడి నీళ్లు తాగుతాడు, పూర్తిగా తగ్గలేదు కానీ ఆ బాధ తగ్గింది. కానీ ఆ బాధ తగ్గి అది తగ్గాక చాలా పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన, ఉపాసని బాబా పూర్వాశ్రమం, చాలా అప్పటికే చాలా డబ్బు గడించాడు. అదంతా వదిలేసుకుని హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ అన్నగారు, ఎవరు అన్నగారు, ఉపాసని బాబా తెలిసి అన్నవారు, ఉపాసని బాబా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడ కలిసిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడు. ఆ వెతుకుతూ ఉన్నప్పుడు శిల్దీకి వస్తాడు. శిల్దీకి వచ్చి ద్వారకామాయి మెట్లు ఎక్కుతూ ఉంటే, ఇక్కడ కాదు నువ్వు ముందు ఖండోబా ఆలయానికి వెళ్ళంటాడు. ఈయన ఎవడో తెలియదు స్థాయికి, కొంచెం జాగ్రత్తగా ఈ సంఘటన ఈ నీళ్ళనే అర్థం చేసుకోండి. ధ్యానము అనేది నిరంతరం మీరు ఎలా ఉపయోగించుకోవాలో చెప్తున్నాను నేను, సైన్స్ ఆఫ్ మెడిటేషన్ చెప్తున్నాను నేను, స్థాయి లీలని చెప్పటం లేదు. కానీ స్థాయి లీలలు మీకు ధ్యాన స్థితిని ఎలా అందజేస్తాయి అన్నది చెప్తున్నా. ధ్యాన స్థితి అంటే మళ్ళా డెఫినేషన్ మర్చిపోకండి. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, నిద్రావస్థలో కూడా నిరంతరము మీ వెనకాతల బ్యాక్గ్రౌండ్ గా ఉండేటటువంటి చేతనత్వము. అంతే నేను ఎక్కుతూ ఉంటే మెట్లు ఏం చెప్పాడు, నువ్వు ముందు పో ఖండోబా ఆలయానికి దర్శనం చేసుకు రా అంటాడు. వెళ్తే అక్కడ ఎవడున్నాడు, వాళ్ళ తమ్ముడు ఎవరి కోసం అవుతే వెతుకుతున్నాడు వాడు ఉన్నాడు. అప్పుడే 2.5 ఏళ్ల పట్టి ఉన్నాడు అక్కడ ఆయన. సాయి చెప్పినటువంటి సాధువుని చేస్తూ ముఖ్యంగా భాగవతం చదువుతూ, భాగవతం అంటే కృష్ణ లీల. ఒకసారి సాయితో ఆయన అన్నాడు, ఎప్పుడు నువ్వు నా దగ్గరే ఉండి సాయి, అస్తమానం నా హృదయంలో నిన్ను నేను దర్శించగలగాలి, అది నేను చేస్తే రాదు నాయన, నువ్వు ప్రయత్నిస్తే వస్తుంది, దాన్నే సాధన అంటాం. ఎందుకంటే లోపల ఉన్న భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు,
దాన్ని గుర్తించడం నేర్చుకోవాలి తప్ప మీరు స్పెషల్ గా సాయిని హృదయంలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం చాలా పెద్ద అంటే సాయి విగ్రహాన్ని చూసి కళ్ళు మూసుకుని సాయి హృదయంలో ఉన్నాడు అనుకుంటాం. అనుకోకముందే ఆయన అక్కడ ఉన్నాడు. లేడా సర్వాంతర్యామి అయినటువంటి ఆ చేతనత్వము మీరు ఈ సాధన చేయకముందు నుంచి కూడా మీలో ఉంది. ఏది లేదు అంటే దాన్ని గుర్తించగలిగేటటువంటి మానసిక పరిపక్వత రాలేదు. ఉపాసిని బాబా కూడా అదే అడుగుతాడు, సాయి నేను నిరంతరం గుర్తుంచుకోగలిగాను నేను కుదరదయ్యా, నన్ను గుర్తించడానికి ట్రై చేయి గుర్తించగలమేమో అంటాడు. మళ్ళీ అదే నీలా కుక్క వస్తుంది, ఈయన ప్రసాదం తీసుకుని వస్తూ ఉంటే ఆ కుక్క ఈయన వెంట వస్తూ ఉంటుంది ప్రసాదం తీసుకుని వెళ్తూ. ఈయన కుక్కకి ప్రసాదం ఇవ్వడు, ఎందుకంటే ముందు సాయికి పెట్టాడు. సాయికి పెట్టాక ఇవ్వటానికి రెడీ. సాయికి పెట్టాక నువ్వు ఇవ్వటం కాదు, ప్రతి జీవిలో కూడా నువ్వు ఆ సాయిని చూడగలుగుతున్నావా అన్నది సాయి తత్వం. అక్కడికి వెళ్ళగానే చెప్తాడు, కుక్కగా నీ వెంట వస్తూ ఉంటే గుర్తించలేదయ్యా, నీ హృదయంలో నేను ఎక్కడుండేది. నీ హృదయం చాలా సంకుచితమైన స్థలము, సంకుచితంగా వెరీ నేరో మైండెడ్, కుక్కలో చూడలేకపోయాను. లంపలేదు, ఈసారి రాసాయి గుర్తిస్తారండి. సరే కొన్నాళ్ళు పోయింది, కొన్నాళ్ళు పోయాక మళ్ళీ అయిన వంట చేసి సాయికి తీసుకువెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటే ఒక నిన్న జాతి వాడు, ఆ కాలంలో జాతి చాలా ఎక్కువ లిమిటేషన్స్, ఈయన సాయికి చేస్తున్నటువంటి వంట వాడు ఆశం చేశాడు అని గొడగొట్టుకుని ఆహారాన్ని పక్కన పారేసి మళ్ళీ వండిచాడు. మళ్ళీ వస్తాడు విసుక్కుంటూ చీదరించుకుంటూ మళ్ళీ వెళ్తూ ఉంటే మళ్ళీ సాయి తీసి చేస్తాడు. ఆ రూపంలో వచ్చాను, నువ్వు నన్ను చూడలేదు. ఇంకేత మీరు నేర్చుకోవాల్సింది నీళ్ళలో ఏంటంటే కుక్కలోనో ఓ నిమ్మ జాతి వాళ్ళలోనో కాదు, అందరిలోనూ మీరు ఆ సాయిని చూడగలిగి అందులో చూడగలుగుతున్నటువంటి సాయిని మీరు గుర్తించడానికి సాయిరామ్ అంటారు. హల్లో బదులు సాయిరామ్ అంటే కాదు, ఇప్పుడు మీరు హల్లో బదులు సాయిరామ్ అంటున్నారు, అంతే తేడా. మీలో మానసికమైనటువంటి మార్పు ఏం రాలే. మీరు సాయిరామ్ అంటున్నప్పుడు మీ శిరస్సు ఉంచి ఎదుటి వాడిలో ఉన్నటువంటి ఆ సర్వాంతర్యామి అయినటువంటి సాయికి నమస్కరిస్తున్నాను అని మీరు కలెక్టర్ అనుకోండి, మీ క్లర్క్కి ఆఫీస్లో కనిపిస్తే సాయిరామ్ అని దండం పెట్టేశారనుకోండి, కొంపలు అంటుకుపోతాయి. కామన్ సెన్స్, మీరు దర్శించండి అన్నాడు తప్ప ఎక్స్ప్రెషన్ ఇవ్వక్కర్లే. పరిస్థితి బట్టి కామన్ సెన్స్ ఉండాలి ఎప్పుడైనా. కానీ ఆ క్లర్క్లోనూ మీరు ఆ సాయిరామ్ని చూడాలి, కానీ ఆ సాయిరామ్ని నిన్ను కలెక్టర్గా పెట్టాడు అని క్లర్క్గా పెట్టాడు అని గుర్తుంచుకుని మీ బాధ్యతలకు అనుగుణంగా మీరు జీవించాలి. ద సేమ్ థింగ్ కుటుంబంలో కూడా, పిల్లలందరూ సాయిరామ్ స్వరూపాలు అని చెప్పి వాళ్ళకి ఆర్పిచ్చేసి వాళ్ళ కాళ్ళు కడిగేసి ఆ పిల్లల రూపంలో ఉన్నటువంటి స్థాయి మీకు తల్లిగాను తండ్రిగాను బాధ్యతలు కూడా ఇచ్చాడు. ఆ ఇచ్చిన బాధ్యతలను స్థాయి అంతేత నువ్వేం చేయాలి, ఆ బాధ్యతను అప్పుడేమైంది, నీ మొత్తము జీవితము ఒక ధ్యానం అయిపోతుంది. సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అర్థమైంది కదా, ఆ బొమ్మలు అక్కర్లే. మీకు సాయి తత్వం మీద కనుక మీకు ఆ మానసిక ఏకాగ్రత కనుక కుదిరితే, మీరు ఆ విధంగా కనుక జీవించగలిగితే నిరంతరము అణువు అణువునా కూడా సాయిని దర్శించగలగండి. ఆ సాయి ఏ ఉన్నాడు అక్కడ దర్శించగలగటం అంటే సాయి సాయి రూపంలో ఏం కనిపించగలగటమే. ఆ వస్తువు అలాగే ఉంటుంది, కానీ ఆ వస్తువు అలా ఎందుకు ఉంది అంటే సాయి యొక్క ఇచ్చ. సాయి అలా ఉన్నాననుకున్నాడు ఉన్నాడు, సాయి అలా ఉన్నాడు అనుకున్నాడు ఉన్నాడు, భావం అర్థమవుతుంది కదా. అప్పుడు మీరు 24 అవర్స్ ధ్యానిస్తే 24 గంటలు మీరు ఏ మానసిక స్థితిలో ఉన్నారు, సాయి యొక్క అనుభూతిలోనే ఉన్నారు. ఇంకప్పుడు మీరు సాయి జపం చేయాలా, సాయి రామనాలా, ఏమనక్కర్లే. అప్పుడున్నటువంటి రోజుకి అనుగుణంగా మీరు ఎలా జీవించాలో అలా జీవిస్తారు. ఇంకా సాయి మీ దగ్గరికి అనేక రూపాలలో వస్తూ ఉంటాడు, దానినే సాయి యొక్క పిలుపు అంటూ దాన్ని గమనించుకోవాలి మీరు. అది కలల్లో కూడా రావచ్చు. ఒక జడ్జికి
ఒకే రాత్రి మూడు కళలు వచ్చేవి. ఈ సంఘటన నా చదివారా సాయి చరిత్రలో? అసలు సాయి చరిత్ర చదవలేదా? ఈ సంఘటన గుర్తొస్తుందా? అతను సూర్యమండలంలో నారాయణ ఉపాసకుడు. ఒకే రోజు అతనికి కళలు వస్తాయి. ఒకటి, సూర్యమండలంలో నారాయణుడుగా తన ఉపాస దేవతగా దర్శనం వస్తుంది. ఒకే రాత్రి అది 10-10:30 ఎప్పుడు పడుకోగానే వచ్చి ఉంటుంది. నిద్రపోయాడు. రెండోసారి ఏమవుతుంది, ఆ సూర్యనారాయణ బింబం ఏదో తేక్ కలలో కనిపిస్తుందో అది ఒక మెట్టు కిందికి దిగి ఒక ఫకీర్గా మారిపోయింది. అప్పటికి సాయి అంత ఫేమస్ కాదు. ఇంకా వాళ్ళు ఏమనుకున్నాడు అంటే ఒక ఫకీర్ రూపం అనుకున్నాడు. పడుకున్నాడు. మళ్ళా ఇది 2 గంటలకు ఎప్పుడో వచ్చింది. టైం నేను కరెక్ట్గా చెప్పటం లేదు, పుస్తకంలో టైమింగ్స్ రాయలేదు. నేను ఇక్కడే చెప్తున్నాను, ఒకే రాత్రి 3 కళలు వచ్చాయి. ఒకటి 11 గంటలకేంటి, తన ఉపాస దేవత కనిపించింది. సూర్యమండలంలో శంఖం చక్రం గదా పెట్టుకున్నటువంటి నారాయణుడు కనిపించాడు. పడుకున్నాడు. 2వసారి ఏం కనిపించాడు, ఆ నారాయణుడు కిందకి దిగాడు. కిందకి దిగిన తర్వాత ఉపకీగా మారిపోయాడు. మళ్ళీ పడుకున్నాడు. ఈసారి వీడి సూక్ష్మ శరీరం పైకి లేచింది. తీసుకెళ్ళి అలా ఒక గ్రామానికి తీసుకెళ్లి కిందకి దించి ఇక్కడ నేను ఉంటున్నాను అని చూపించింది. ఇది కళలో జరిగినటువంటి సంఘటన. సాయి అనేటటువంటి ఒక మహానుభావుడు, ఒక మహా సిద్ధ పురుషుడు ఉన్నాడని తెలియనటువంటి వ్యక్తికి జరిగింది. అంటే ఆ వ్యక్తిని సాయి పిలిచాడా పిలవలేదా? ఇప్పుడు పిలిచాడు, ముందే పిలిచాడు. తర్వాత 8 ఏళ్ల తర్వాత ఆ దగ్గరగా ఉన్నటువంటి ఒక ఊళ్ళో ఆయన మెజిస్ట్రేట్ గా వేస్తే అక్కడ మహానుభావుడు ఉన్నాడు. నేను వచ్చి చూస్తే అప్పుడు ఆయన ఈ వ్యక్తి నాకు అప్పుడు కనిపించాడు అని గుర్తిస్తుంది. మీ జీవితాలలో సాయి పిలుపుని మీరు గుర్తిస్తున్నారా? అది మీకు పెద్ద ఎక్సర్సైజ్. ముందే 8 నెలలకు ముందే చెప్పేశాడు నేను నీ జీవితంలోకి రాబోతున్నాను అని. అంచేత మీ యొక్క అదృష్టాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరు సాయిని రోజు దర్శనం చేసుకోగలుగుతున్నారు. విగ్రహంకి తనకి తేడా లేదు అని అనేక సార్లు నిరూపించుకున్నాడు కదా, మళ్ళా మీకు నిరూపించాలా వేరుగా? కొన్ని సంఘటనల ద్వారా నిరూపించేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ షాక్ కొడుతుందని ఇద్దరు ముగ్గురికి షాక్ కొట్టింది. సరే, నేను నిన్ను నాకు కూడా అనుభవం రావాలని ముట్టుకుంటారా? లేకపోతే దానికి దూరంగా ఉంటారా? ఏం చేస్తాను నేను, ముట్టుకుంటారా? ముట్టుకోరు కదా. అలాగే ఒకసారి సాయి, విగ్రహం నాది ఎక్కడున్నా కూడా అది నేనే తప్ప విగ్రహం అనుకోవద్దు అని నిరూపణ ఇచ్చాక మళ్ళా నాకు కూడా నిరూపణ ఈ సాయి అంటే మీరు సాయిని నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ? సాయి నమ్మితే ఇంకా విగ్రహం కాదు అది. అంతేట సాయి విగ్రహం దగ్గరికి మీరు రాగలుగుతున్నారు అంటే మీకు ఏ భావనతో రావాలి? సాయి దగ్గరికి వెళ్తున్నటువంటి ఆ ఆర్ట్ మీరు పెంచుకోవాలి. మిల్లిమిల్లిగా వస్తుంది అది, అభ్యాస యోగేనా అది. మీరు సాయి మందిరానికి వస్తున్నప్పుడు, ఆర్తిస్తున్నప్పుడు ఆ నుంచునే విధానం మీరు గమనించండి. మనుషులు విగ్రహం ముందు నుంచున్నట్టు నుంచుంటున్నారా? సాయి ముందు నుంచున్నట్టు నుంచుంటున్నారా? మనం ఎలా నుంచుంటున్నా? ఇతరులకు తప్పు, ఇతరులకు నేర్పకండి. ధ్యానస్థితి మీకు కావాలి, వాడికి కావాలో అక్కర్లేదు మీకు తెలియదు. అంతే, ఇతరులని క్రిటిసైజ్ చేయమని నేను చెప్పటమే నాకు ఇంకా దండలు దిగిపోతాం మనం. అది గమనించుకుని ఆ తప్ప మనం చేయకుండా ఉండటానికి చెప్తున్నాను. అంత తప్ప వాళ్ళు సాయిని విగ్రహంగా చూడటం లేదు అంటే మీరు సాయిని చూడాలి, కానీ సాయిని చూస్తున్న వాళ్ళని ఎందుకు చూస్తున్నారు? మీరు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. లాజిక్ అర్థమైనా? అంతేట ఇక్కడ ఇతరుల తప్పు పట్టడానికి ఈ సంఘటన నేను చెప్పటంలే. మీరు నిరంతరము ఆ ధ్యాన స్థితిలో ఉండాలి అంటే సాయి విగ్రహాన్ని కానీ సాయి పటాన్ని కానీ విగ్రహము పటము అనుకోవచ్చు. అనుకోకుండా ఉండటానికి ఆయన చరిత్రలో మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా నాకు ఉదాహరణ కావాలి, ఎన్ని ఉదాహరణలు ఇస్తాడయ్యా? ఎన్ని ఇమ్మంటావు ఆయన్ని? ఇంక ఇదే ఉదాహరణ ఇస్తుకుంటూ కూర్చోమంటావు ఆయన్ని? ఒకటో రెండో మూడో నాలుగో చూపించేశాడు. మీ జీవితాల్లో గ్యారంటీగా చాలా సార్లు ఆయన మీ వెంట ఉన్నాడు అనే అనుభూతి మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అంటే ఆ నమ్మకంతో సాయి యొక్క విగ్రహంలో సాయిని చూడగలిగేటటువంటి దృష్టి మీరు తెచ్చుకోవటం కూడా చాలా అవసరం. దానికి ఈ సంఘటనని చెప్తున్నాను. ఇంకో కథలో ఒక ఇంజనీర్ విచార సాగరం అనేటటువంటి ఒక మహారాష్ట్రలో ఒక మంచి గ్రంథం ఉంది, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యి ఉంది. రైటర్ పేరు నాకు గుర్తులేదు, తెలుగులో కూడా ఉందని. అక్కడ ఒక సిద్ధ పురుషుడు, ఒక మహాత్ముడు ప్రేమ సాగర్ అనేటటువంటిది ప్రవచనాలు ఇస్తున్నాడు, లెక్చర్ ఇస్తున్నాడు. ఈ ఇంజనీర్ అక్కడికి వెళ్ళి ఆయనకి దండం పెట్టుకుంటూ ఉండే, క్లాసులు అటెండ్ అవుతూ ఉండేవాడు. ఒకసారి ఆ మహాత్ముడు ఏమన్నాడంటే, నువ్వు ఉత్తర దిక్కుకి ట్రాన్స్ఫర్ అవుతుంది, నీకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ నీకు ఒక సిద్ధ పురుషుడితో పరిచయం అవుతుంది, ఆ సిద్ధ పురుషుడే నీకు గురువు అని చెప్పాడు. అది ఈ వ్యక్తి విన్నాడు, మర్చిపోయాడు. ఇక్కడే క్లాసులకు వచ్చేవాడు, ఐదు రోజులు, ఆరు రోజులు, పది రోజులు, ఎన్ని రోజుల మీద ఆయన కథ చెప్పాడు, చెప్పాడు ఆ సిద్ధ పురుషుడు మహాత్ముడు. ఈయన దండం పెట్టుకుంటే ఆయనతో చెప్పింది ఏంటి, ఉత్తరం వైపు నీకు ఉత్తర దిశగా ట్రాన్స్ఫర్ అవుతుంది, అక్కడ నీకు ఒక మహానుభావుడు కనిపిస్తాడు, ఆయనే నీ గురువు అని చెప్పాడు. మర్చిపోయాడు. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అయింది, ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ నాన్హే ఘాట్ అని ఒక ఘాట్ ఏరియా ఉంది, దానిని దాటడానికి దున్నపోత మీద ఎక్కి దాటాలి. ఆ కాలంలో 1840 or 1845 కదా, అప్పుడు దున్నపోత మీద దాటాల్సి వచ్చేది, అతి కష్టం మీద దాటాడు. దాటిన తర్వాత తన ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాడు. సిద్ధికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామం కనుక ఇతనికి ఆధ్యాత్మిక జగత్తులో ఇంట్రెస్ట్ ఉంది కనుక ఖచ్చితంగా విన్నాడు. విని ఏం చేశాడు, దర్శనానికి వెళ్ళి ప్రేమ సాగర్ చదవటం అంతా, దున్నపోతు మీద నాణ్య ఘాట్ దాటటం కంటే కూడా సిద్ధికి రావటం చాలా కష్టము అన్నాడు. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి అర్థమై ఉండదు. ఎవరికి అర్థమవుతుంది, ఆ అనుభూతి చెందిన వ్యక్తికి అర్థమైంది, ఆహా ఎప్పుడో ఆ మహావిష్ణు చెప్పాడు ఆ సిద్ధ పురుషుడు ఈయనేమో అని. అంటే ఆ మహాత్ముడి చేత ఈ పలుకు పలికించింది ఎవరు, అది మీకు అర్థమవ్వాలి. ఆ పలుకులు మీ నిత్య జీవితంలో జరుగుతున్నప్పుడు మీరు గమనించుకుంటున్నారా, ఎప్పుడో జరగబోయే సంఘటన ఎక్కడో ఎవడో చెప్తాడు మీకు. వీళ్ళు మర్చిపోయినట్టే మనం మర్చిపోతాం, ఆ సంఘటన జరిగినప్పుడు కళ్ళమని నీళ్ళు వస్తాయి సరే, కానీ మర్చిపోకుండా మీకు గుర్తుంటే అది ధ్యానస్థితి. సాయి పిలుపుని మీరు గుర్తించగలుగుతారే అప్పుడు మీకు ధ్యానస్థితి వచ్చేసినట్టే. నిరంతర ధ్యానస్థితి రావటానికి సాయి చరిత్ర మీకు ఎలా ఉపయోగపడుతుందో కొంచెమైనా నేను చెప్పగలిగాను. ఇంకొక సాయి చరిత్ర ఏం చేయాలి, మీరు సంవత్సరానికి ఒకసారి చదువుతారా, వారం వారం సాయి చరిత్ర పూర్తి చేసుకోండి. అంతకంటే ధ్యానస్థితికి వెళ్ళేటటువంటి సులభమైనటువంటి మార్గము లేదు, కానీ ఇలా చదవాలి. అందులో జరిగేటటువంటి సంఘటన మీకు కూడా జరుగుతోంది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లీలా అంటాం వీటిని, దానికే దాన్ని సాయి లీలామృతం అంటాం. లీలా అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్నాయి, ఇంకా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ ఆడొచ్చు, లంకా ఇండియా క్రికెట్ ఆడొచ్చు, అదొక లీల. అంటే లీల అంటే అర్థం ఏంటి, అదే నియమాలు ఏ దేశం వాళ్ళు ఆడినా వర్తిస్తాయి. క్రికెట్ ఆట ఆడితే ఏ దేశం వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడినా కూడా అదే నియమాలు వర్తిస్తాయి. లీల అంటే అర్థం అది. ఇప్పుడు ఇక్కడ సాయి లీలలు చూసుకోండి. సాయి లీలల్లో ఒకటి సాయి ప్రముఖ పాత్రధారి, మెయిన్ అంటే హీరో సాయి లీలల్లో. సాయి తన పాత్ర, తన నియమాలు ఏమో ఉంటాయి కదా ఆటలో, అది కరెక్ట్ గా పాటిస్తున్నాడు. రెండో పోర్షన్ పాటించేవాడు ఎవరు, మీరే. ఏ సంఘటన చదివినా, ఉపాసని బాబా చరిత్ర చదివినా, ఇందాక నేను చెప్పిన జడ్జి సంఘటన చదివినా, మేకల గురించి చదివినా, అవంతా ఎవరు పాత్రధారులు, మీరే. అంచేత అక్కడ ఆ పాత్రధారికి లాభం వచ్చిందో, మీరు కరెక్ట్ గా నీళ్ళ ఆడగలిగితే అదే లాభం మీకు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు, రోగ నివారణకి ఆ నీళ్ళను ఎలా ఉపయోగించుకోవాలి. చాలా మ్యాజిక్లు జరుగుతాయి సాయి చరిత్ర చదివినటువంటి వాళ్ళ జీవితంలో. కానీ ఆ మ్యాజిక్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ మానసిక స్థితి మీద తెచ్చుకోవాలి, మానసిక స్థితి తెచ్చుకోవాలి. ఒక వ్యక్తికి మెత్తులు తప్పుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్దదనే, అప్పుడు కదా సాయి దగ్గరికి ముందు కాదు, డాక్టర్లందరూ వద్దనేసరికి అప్పుడు సరే వచ్చాడు. సాయి ఏమన్నాడు, నాయన నువ్వు పెరుగు తినబాట అని. గుర్తొస్తుందా ఇదేలా? పెరుగు తినొద్దు అని. వీడు వింటాడా ఏంటి? గురువు దగ్గరికి వచ్చినా విండు, సాయి చెప్పినా వినమ్మను. మనం కూడా అలాంటి ఎన్ని తప్పులు చేస్తున్నామో సాయి చెప్పిన. అంతే సాయి ఏం చేశాడు? పిల్లి రూపంగా వెళ్ళి ఆ పెరుగు తినేస్తూ వచ్చాడు. వద్దు అంటే ఇంకా చేయాలనిపిస్తుంది. తినాలన్న పెరుగు దొరకటంలే, రెండు రోజులు అయింది, మూడు రోజులు అయింది, పెరుగు తినలేకపోతున్నాడు. ఇంకా భార్యని ఆర్థిక ఆయనకి పంపించి పిల్లి రాని ఇవాళ దాని పని పడతా అన్నాడు. పిల్లి రాని వచ్చింది, చూశాడు, కొట్టాడు. పడిపోయింది పిల్లి. పిల్లిని మీ సార్ చెప్పుకుంటా, అమ్మాయ్యా నా పెరుగు తినిస్తున్నటువంటి పిల్లిని ఇవాళ నేను కొట్టగలిగాను అని తలుపులు వేసుకుని వస్తే మెట్లెక్కుతుంటే సాయి ఏమన్నాడు? ఉన్నాడు, ఒరే పెరుగు తింటే చచ్చిపోతావురా అన్నా వినలేదు. నేను రోజు దాన్ని పారగొస్తూ వచ్చాను, ఇవాడు నన్ను కొట్టాడు వాడు. ఇది ఒక సంఘటన. అంటే మీరు వద్దనేటటువంటి పని మీరు చేస్తూ ఉంటే, కూడనటువంటి పని చేస్తూ ఉంటే, మీరు ఊహించినటువంటి ఒక పరిస్థితిలో దానికి అడ్డుతూ ఉంటాడు సాయి. మీరేం చేస్తారు? కొడతాడు. గమనించుకోండి, ధ్యానం అంటే అది నిరంతరము జాగరూకతతో ఉండటం, నిరంతరము అవేర్నెస్ తో ఉండటం. అంచేత మీరు ఏదో పని చేద్దాం అనుకుంటారు, మీరు వెళ్తూ ఉంటారు, ఎక్కడికో చేసేయాలనుకుంటారు. మీరు ఏదో కారణం వల్ల ఆ పనికి అడ్డు తగులుతూ ఉంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆ అడ్డును తొలగించుకోవటానికి ట్రై చేస్తారు తప్ప, ఆ అడ్డు సాయియే కలగజేస్తున్నాడేమో అని ఎప్పుడైతే మీకు జ్ఞప్తికి రావటం మొదలెడుతుందో, మీరు ధ్యాన స్థితిలో ప్రవేశించిన వాళ్ళే. మీరు అర్థమైంది కదా ఏం చేయాలో? అర్థం అందరు చదవాలి అది. అంతేత మీరు ఎప్పుడు సాయి చరిత్ర చదువుతున్నా మీకు ఆనందంతో మీరు పొంగి పొందుతారు తప్ప తెలిసిన కదే. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తే మీకు బోరు కొడుతుందా? నాలుగు రోజులు వర్షం పడేసరికల్లా చేతులు మారేగా. ఎప్పుడొస్తాడా సూర్యుడు? ఎప్పుడొస్తాడా సూర్యుడు? అది రోజు వచ్చే సూర్యుడేగా. అంతేత రోజు జరిగే నీళ్ళని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యానికి కూడనటువంటివి ఏవో మీరు చేస్తూ ఉంటే మీరు తొలిసిది చేయకూడదని మళ్ళా సాయి చెప్పాలి మీకు. సాయి చెప్పాడు అని ఎలా తెలుస్తుందండి? సాయి చెప్పాక తెలియకపోవటం అంటే ఏమి ఉండదు. చెప్పలేదంటే సాయి దానికి అడ్డు తగలమని చెప్పాడు. దేశం దేశం అంటే తొలగించుకోండి, కానీ సాయి చెప్పాక తొలగించుకోకండి. ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. రెండో కదా, ఒకడు ఇలాగే టీబీ పేషెంట్ వస్తాడు. టీబీ పేషెంట్ ఎప్పుడు డ్రై ఏరియాలో ఉండాలి, డెట్నెస్ తనకి రాదు. సాయి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడు అంటే చీకటిలో కడిగా ఉన్నటువంటి ప్రదేశంలో వాడికి తప్పు వేసి పడుకోమంటాడు. సరే సాయి చెప్పాడు కదా అని పడుకుంటాడు, చిన్న చేసేస్తాడు. రెండు రోజుల తర్వాత అతనికి ఒక కళ వస్తుంది. సాయి వాడి చెస్ట్ మీద ఎక్కి ఇంత పెద్ద రుబ్బురోలు తీసుకుని హాఫ్ చేస్తున్నాడు. రెండో రోజు వాడి రోగం తగ్గిపోయింది. మీకున్న రోగాలు కూడా ఈ నీళ్ళని అర్థం చేసుకోగలిగితే తగ్గుతాయి. అది మీకు వదిలేస్తున్నాను. ఈ నీళ్ళ మీరు ఎలా అర్థం చేసుకుంటారు, లేకపోతే రేపు మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం, సరేనా? ఇంకైతే ఇవాళ నేను మీ నుంచి కోరేది ఏంటంటే, ఒక దీక్షగా మీలో కొంచెం నేను చెప్పింది అర్థమవుతే ప్రతి వారము సాయి చరిత్ర చదవండి అనే దీక్ష తీసుకోండి. వారానికి ఒకసారి అవుతూ ఎన్ని వారాలు ఏంటి అని మళ్ళీ అడగండి. భలే ప్రశ్న వేస్తారు, సినిమా ఎన్ని రోజులు చూడాలంటే రోజు సినిమా ఎవడైనా చూపిస్తే చూస్తారా? మీ సంగతి ఏమో నాకు తెలియదు, నేను చూస్తా, బోర్ కొట్టిందా చూస్తా? నాకున్న నేను చేసేది మీరు చేస్తారని నేను అనుకుంటా. సినిమా చూడటానికి ఎంత టైం పడుతుంది? ముందు మూడు గంటలు టైం కావాలి. హైదరాబాద్ లో సినిమా హాల్కి వెళ్ళటానికి రెండు గంటలు, సినిమా హాల్ నుంచి వెనక్కి రావటానికి రెండు గంటలు, అంటే మూడు గంటలు ప్లస్ నాలుగు గంటలు, ఏడు గంటలు ప్లస్ టికెట్ 30 రూపాయలు ఎంత ఉంటుంది? ఇట్లా సాటలు సాటు చేస్తారు. అందులో ఇంటికి అల్లుడు అవడో వస్తే మీకు సూపర్ వాయింగ్ కూడా అయిపోతుంది. దాన్ని మీరు చేయగలిగేటటువంటి వాళ్ళు సాయి చరిత్ర వారం రోజులకి మీరు చదువుకోవటానికి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది, అంతకంటే ఎక్కువ పట్టదు. అంత చేయలేకపోతే నిజంగా మేము సాయి భక్తులము అని చెప్పుకునే హక్కు మనకు ఉన్నదా లేదా అనే క్వశ్చన్ మార్క్ వేసి రేపు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కుందాం.
రేపు మీకు ఇచ్చిన కాగితాలు సాయి చరిత్రకి ఎలా సంబంధించి ఉందో కూడా నేను చెప్తాను. ఆ కాగితాలు అనిపిస్తారు కదా. ఇప్పుడు ఆ సాయి పిలుపులో భాగమే ఈ దీక్షేమో అన్నది మీరు మరి మీరు గమనించుకోండి, నేను చెప్పలేను, నేను అది మీరు ఆలోచించుకోవాలి. రెండు ముఖ్యమైనటువంటి విషయాలు గుర్తుంచుకోండి. ఒకటేంటి అంటే నేటి ఉన్నటువంటి పరిస్థితులలో చాలా ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే పొలిటీషియన్స్ కానీ సైంటిస్ట్ కానీ ఎకానమిస్ట్ కానీ లిటరీ పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా మానవ జాతి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడేయటానికి మార్గము లేదు. అది ఒప్పుకోగలిగితేనే ఈ దీక్ష మీకు ఎక్కువ లాభం. పొలిటీషియన్స్ ఇప్పుడున్న పరిస్థితులు అదుపు తప్పే, సైంటిస్ట్ సొల్యూషన్కి ఏది మార్గం లేదు, వాళ్ళు చేతులు ఎత్తేశారు. మొన్ననే ఎప్పుడో ఓజోన్ లేయర్ ఇంకా పెద్ద పెరిగిపోతుంది అని పేపర్లో పడింది. చూస్తూ చూస్తూ ఉండగా మీకు సముద్రం మొత్తం 2 అడుగులు పెరుగుతుంది 5-6 సంవత్సరాలలో. ఇలాంటి వర్షాలే 5-6 నెలలు పడితే ఇప్పుడే పెరిగిపోతుందేమో సముద్రం మొత్తం 2 అడుగులు మనకు తెలియదు. 2 అడుగులు సముద్ర మొత్తం పెరిగితే కొన్ని ద్వీపాలు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు నీటిలో మునిగిపోతాయి, 2 అడుగులు మునిగిపోతాయి. దానికి సైంటిస్ట్ దగ్గర ఏ విధమైనటువంటి మార్గం లేదు, చేతులు ఎత్తి నిస్సహాయంగా శుద్ధం ఏమవుతుందో అంటున్నారు. కొన్ని పొలిటీషియన్స్ దగ్గర ఏదైనా మార్గం ఉందా? ఖచ్చితంగా మార్గం లేదు. కొన్ని బిజినెస్ పీపుల్ మార్గం లేదు. కొన్ని నావలిస్ట్ పొలిటికల్ లిటరేచర్ రాసేటువంటి వాళ్ళ దగ్గర ఏదైనా మార్గం ఉందా? మార్గం లేదు. కానీ ఒక మార్గం ఉంది, భారతీయ సంస్కృతిలో ఒక మార్గం ఉంది. సహయజ్ఞ ప్రజాస్తత్వ పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వర్ధం ఏషవో స్పృష్ట కామసు. మీ కోరికలు తిట్టుకోండి. మీరు తిట్టుకోవటం అంటే అర్థంగా ఒక్కోరికి కోరుకోమన్నా, 2 కోరికలు కోరుకోమన్నా, తిట్టుకోండి కోరికలు అంటే ఎన్ని కోరికలు కోరుకోవచ్చు? తిట్టుకోవటం అంటే మీ ఇష్టం. మీరు తిట్టుకోండి అంటే అర్థం ఏంటి? ఎన్నైనా కోరికలు కోరుకోవడం ఇది నచ్చజ సహయజ్ఞ ప్రజాస్తత్వ యజ్ఞ విధానం నచ్చుతాయి. కానీ యజ్ఞ విధానానికి బేసిస్ ఏంటి అంటే మంత్రము. ఒక నిశ్చిత సంఖ్యలో మంత్ర జపం అయిన తర్వాత యజ్ఞం చేస్తే మీ కోరికలు తీరిపోతాయి. కానీ యజ్ఞము ఇంట్లో చేసుకోకూడదు, సామూహికంగా చేసుకోవాలి. అది ఒకటి గుర్తుంచుకోండి. అది ఎలాగంటే మీరు స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, ఇండివిజువల్గా చదువుకుంటారు. కానీ నేను ఒక్కడనే పరీక్ష రాస్తా ఉంటా, లేకపోతే సామూహికంగా అందరూ కలిసి పరీక్ష రాస్తారా? సామూహిక. కానీ రిజల్ట్ ఎవరిది? వాళ్ళదే. ఫస్ట్ క్లాస్ వచ్చేవాడు ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఫెయిల్ అయ్యేవాడు ఫెయిల్ అవుతాడు. పరీక్షలు మాత్రం సామూహికంగా చేస్తాం. యజ్ఞంలో కూడా మీ మంత్ర జపం చేసిన శక్తి బట్టి మీకు వచ్చే రిజల్ట్ మీకు వస్తుంది. కానీ యజ్ఞం మాత్రం మీరు ఏం చేసుకోవాలి? సామూహికంగా చేయాలి. అది ఒక కండిషన్ మనం మర్చిపోయాం. మా ఇళ్లలో చేస్తాం, మా ఇంట్లో చేస్తాం, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది మనం మర్చిపోయాం. ఋషులు కల్పించినటువంటి యజ్ఞ విధానం గురించి కొన్ని విషయాలు మీరు గుర్తు చేసుకోండి. ఋషులు చాలా మంచి వాళ్ళు, అందులో డౌట్ లేదు కదా. వాళ్ళకి ఏ విధమైనటువంటి స్వార్థము లేదు. వాళ్ళు ఎప్పుడు ఏం కోరుకుంటారు? అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు. అలా కోరుకోవటమే కాక వాడికి 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి ఋషులకి. సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. 3 ముఖ్యమైన జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు, మన సమర్థత కూడా మనకు తెలుసు. వాళ్ళకి సర్వసమర్థత వాళ్ళకు ఉన్నట్టే పాపం వీళ్ళకు ఉన్నటువంటి శక్తి ఇంటి అని కూడా వాళ్ళకి తెలుసు. అంచేత వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మెడిసిన్ కోసం ఏదైనా ఒక మెడిసిన్ మానవ జాతికి ఇవ్వాలి అంటే గడుపునిచ్చేరు. ముందు యానిమల్స్ మీద దాన్ని టెస్ట్ చేస్తారు, తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ హ్యూమన్ మీద వాళ్ళ పెర్మిషన్ తీసుకుని డాక్టర్స్ కంట్రోల్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేశాక ఆ మెడిసిన్స్ అందరికీ ఇస్తారు. ఇచ్చిన ఆ మెడిసిన్స్ ఏం చేస్తున్నాయి? కొంపలు ముంచుతున్నాయి. ఏ మెడిసిన్ చేస్తారు? ఒకప్పుడు సేఫ్ అని చెప్పేటువంటి మెడిసిన్ ఇప్పుడు వాళ్ళే భయపడిపోయి డాక్టర్ ఎత్తుకోవటం లేదు వాటిని. ఒకప్పుడు పెన్సిలిన్ కనిపెట్టినప్పుడు ఏమనుకున్నారో తెలుసా? ఇంకేముంది కనిపెట్టేసిన మీద ఇంకా మనిషికి రోగాలు లేవని ఇప్పుడు పెన్సిలిన్ జోలికి పెట్టడానికి భయపడుతున్నారు. పారాసిటమాల్ భయపడుతున్నారు.
ఇందుకని చెప్తున్నాను, ఇప్పుడున్నటువంటి సైంటిస్టులు ఇవాళ ఏం చెప్తున్నారో గ్యారంటీగా చెప్పేది తప్పు అని చెప్తారు. అనుమానం నీకేమైనా సైన్స్ టీచర్గా సైన్స్ లెక్చరర్గా నేను గ్యారంటీ ఏం ఇస్తున్నా అంటే, నేను ఒక తప్పు నుంచి ఇంకో తప్పు పిల్లలకి చెప్పాను తప్ప ఉప్పు ఏంటో చెప్పలేదు. డాల్టన్స్ లా చెప్తాం, తర్వాత ఏం చెప్తాం, అది తప్పయ్యా బాబు. దాని తర్వాత రూపే ఫోర్స్ థియరీ అంటాం, దాని తర్వాత ఏం చెప్తాం, అది తప్పయ్యా బాబు అంటాం. అది ఖండగా పట్టిస్తాం మీ చేత, మీ పిల్లల చేత. తప్పుడైనటువంటి డాల్టన్స్ థియరీ, తప్పుడైనటువంటి రదర్ఫోర్డ్ థియరీ, దాని తర్వాత మళ్ళా రదర్ఫోర్డ్ థియరీ తప్పైపోయింది, మళ్ళా అవరొచ్చాడు, నేను బోరొచ్చాడు అని అది పెట్టి కొడుస్తాం. దాని తర్వాత ప్లాంక్ అనేవాడు వచ్చాడు, అది తప్పన్నాడు. అంటే ఆఖరికి సైన్స్లో యాజ్ అ సైన్స్ టీచర్ నేను చెప్పేది ఏంటంటే, ఫలానా సంవత్సరంలో ఒకడు ఒక తప్పుడు సిద్ధాంతం చెప్పాడు, దాని తర్వాత సంవత్సరాల్లో ఇంకోడు ఇంకో తప్పుడు సిద్ధాంతం చెప్పాడు, దాని తర్వాత సంవత్సరాల్లో ఇంకోడు ఇంకో తప్పుడు సిద్ధాంతం చెప్పాడు. గ్యారంటీగా ఇప్పుడు నేను చెప్తున్నటువంటి సిద్ధాంతాన్ని రేపు ఎవడో ఒకడు తప్పు అంటాడు. వాడు తప్పు అనకపోతే వాడికి డాక్టరేట్ డిగ్రీ రాదు. అంటే సైన్స్ లెక్చరర్గా నాకు అర్థమైంది ఏంటంటే, సైన్స్లో తప్పులో తడకలే ఉన్నాయి అంటే బయట తప్పని మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కరెక్ట్ అనేది రేపు గ్యారంటీగా తప్పు అయిపోతుంది. తప్పుడు తడకలు ఉన్నటువంటి ఆ విజ్ఞాని మీరు ఇంత సుఖశాంతులు ఇవ్వగలిగితే లెక్చర్ ఇస్తుంది కదా. వాళ్ళు చేస్తున్న థీరీ తప్పై ఉండొచ్చు, రేపు మోడిఫై చేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఆ చేసుకున్నటువంటి థీరీస్ మోడిఫై చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి విజ్ఞానం మీకు చాలా సుఖాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు అది కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే, సుమారు 1810 ఆ ప్రాంతం నుంచి సైన్స్ డెవలప్ అయింది. అంతకు ముందు ఉన్నటువంటి సైన్స్ తప్ప గొప్ప సైన్స్ కాదు. అంటే సైన్స్ యొక్క హిస్టరీని మీరు కరెక్ట్గా చూసుకుంటే 200 ఇయర్స్ హిస్టరీ. దాంట్లో ఉన్నటువంటి తప్పుడు తడికల జ్ఞానమే మీకు ఇంత శాంతిని ఇన్ని సుఖాలు ఇవ్వగలిగితే, కోట్లాది కోట్ల సంవత్సరాలు ప్రయోగం చేసి అతి మేధా సంపన్నమైన నుంచి ఋషులు అందజేసిన యజ్ఞము మీకు ఎన్ని ఫలితాలు ఇస్తుందో ఊహించుకోండి అన్న దానికి ఈ మాట చెప్తున్నాను. ఎందుకంటే యజ్ఞము మామూలు వ్యక్తులు కనిపెట్టినటువంటిది కాదు, 2-3 ప్రయోగాల ద్వారా కనిపెట్టినటువంటిది కాదు, కోట్లాది కోట్ల సంవత్సరాలలో యుగ యుగాలుగా అనేక మంది ఋషుల యొక్క ప్రయోగ ఫలితము ఈ యజ్ఞము. కానీ యజ్ఞం ఎలా చేయాలో మనం మర్చిపోయాం. యజ్ఞాలు కూర్చునేటటువంటి వాడు మంత్ర జపం చేసుకోడు, మంత్ర జపం చేసుకునేటువంటి వాళ్ళు యజ్ఞాలు చేయరు. అది ఎలా ఉంది అంటే, పెన్ ఉంది, పేపర్ ఉంది, రెండు కలపం. అంతేత మీరు ఈ దీక్ష ఎందుకు చేస్తున్నాను అంటే, ఈనాడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో వనరులు బాగానే ఉన్నాయి, చాలా వనరులు ఉన్నాయి. జర్మనీలో సుమారు 1 కోటి టన్నుల పాలు ప్రతిరోజు సముద్రంలో పారబోస్తున్నారు. 1 కోటి టన్నుల పాలు, ఇంకా ఎక్కువ నాకు అసలు ఎప్పుడు సంగతి చెప్తున్నాను నేను, 5-6 ఏళ్ల కిందట. ఎందుకు పారబోస్తున్నారు అంటే, అది ప్రపంచం మార్కెట్ లో చేస్తే పాల విలువ తగ్గిపోతుంది, పాల విలువ తగ్గిపోతే వాళ్ళ ఎకానమీ దెబ్బతింది. వనరులు ఉన్నాయి, సద్బుద్ధి లేదు. ఎకానమీ ముఖ్యమా, పిల్లల వాటికి పాలు అందజేయటం ముఖ్యం? వనరులు చాలా ఉన్నాయి. ఇలాగే అన్నిటిని మీరు కలుపుకోవచ్చు. పిఎల్ 480 స్కీమ్ వీటికి వచ్చింది మీకు గుర్తుందా ఎప్పుడైనా? 1982-83 అమెరికాలో విశేషమైనటువంటి వీచ్ హైబ్రిడ్ ప్రోడక్ట్ ఎక్కువ ఓవర్ ప్రొడ్యూస్ అయిపోయింది. దాంట్లో కొన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆ ఆహారం తింటే. అప్పుడు దాన్ని ఏం చేశారు వాళ్ళు, అది అనారోగ్యం కలగజేస్తుంది అనేటటువంటి మాటను కాస్త తప్పకుండా లేదు. అది ఎలా చెప్పారు అంటే, అశ్వద్ధామ అత వాళ్ళు అబద్ధం ఏం చెప్పలేదు పాపం అని చెప్పారు. అది ఆర్ఎస్ గారి మంత్రి కాదు, అదే మన పొలిటీషియన్స్ అసలు అది పట్టదు. అది అమెరికాకి చైనాకి పంపిస్తే చైనా యూత్, మొత్తం చైనా యూత్ ఏ హార్బర్ అని ఆ హార్బర్ దగ్గర నుంచుని మాకు వద్దు, అది మాకివ్వండి మాకివ్వండి అని మనం తీసుకున్నాం పిఎల్ 480 స్కీమ్. ఎందుకంటే అది ఓవర్ అయిపోయింది, వాళ్ళకి ఓవర్ అయిపోయాక పనికిరాంది మనకు పంపించారు ఇచ్చేసారు. పాలిటిక్స్ గురించి నేను మాట్లాడతాను. ఇట్లా మాట్లాడేదంటే వనరులు చాలా ఉన్నాయి. ఆహార సమస్యకి డైరెక్ట్ నిదానం ఉంది. కావలసింది ఏంటంటే వనరుల యొక్క ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అని కాకుండా పడుతున్నారు రష్యాలో అమెరికాలో. మీకు తెలియదేమో ర్యాంచెస్ అని ఉంటుంది, అంటే ఒక 200 ఎకరాల తర్వాత తిండి ఉంటుంది, 300 ఎకరాల తర్వాత తిండి ఉంటుంది. అదేదో మనం ఆశ్చర్యంగా చెప్పుకుంటాం. ఉన్నది 10 మంది, ఉన్నది 10 ఎకరాలు, ఒక్కొక్కడికి ఎంత ఉంటుంది, ఒకటి ఎకరం వస్తే ఆశ్చర్యం ఉంది. అంచేత ఎక్కువైపోయినటువంటి పాపులేషన్ దాన్ని వనరుల్ని సమానంగా సద్వినియోగం చేసేటటువంటి శక్తిని మన భారతదేశంలో మహాలక్ష్మి అంటాం. డబ్బునే కాదు మహాలక్ష్మి అనేది, వనరులు. ఆ వనరులు ఈనాడు సమానంగా సద్వినియోగం అవటం లేదు. వనరులు కాదు మహాలక్ష్మి అంటే పరిపాలనా వ్యవస్థ కూడా. విష్ణువు పరిపాలనా వ్యవస్థను కరెక్ట్ చేస్తాడు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్ భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అనేటువంటి మాట పరిపాలనకు సంబంధించి ఎప్పుడెప్పుడైతే అంత డిస్టర్బ్ అయిపోతుందో అప్పుడప్పుడు నేను వచ్చి అంతేత మహాలక్ష్మి సాగిన వనరుల్ని కరెక్ట్ గా మీకు అందరికీ చేస్తుంది, దాంతో పరిపాలనా వ్యవస్థ కరెక్ట్ చేస్తుంది. దాని తర్వాత మహాలక్ష్మి యొక్క చాలా గొప్పతనం ఏంటి అంటే పొల్యూషన్ ని కరెక్ట్ చేస్తుంది. పొల్యూషన్ కూడా ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమేగా, వనరులు సక్రమంగా డిస్ట్రిబ్యూట్ అవటంలే, పరిపాలన కరెక్ట్ గా లేదు, పొల్యూషన్ బియాండ్ లిమిటేషన్స్ దాటిపోయింది. కనుక మన ఆధ్యాత్మిక వైజ్ఞానిక ఋషులు ఏం చెప్తున్నారు అంటే 1 కోటి మంత్రజపం చేసి దానికి తగినటువంటి యజ్ఞము సామూహికంగా మీరు చేస్తే ఆ ఫలితాలు మీకు వస్తాయి. ఇది కింద సంవత్సరం ఆగస్టు నుంచి మొదలెట్టాను నేను యజ్ఞ ప్రక్రియ. ఈ యజ్ఞ ప్రక్రియలో 2 రకాలైనటువంటి యజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి. 1 సామూహిక యజ్ఞ ప్రక్రియ. మనము డిసెంబర్ దత్త జయంతి నుంచి 5 దత్తావతారాలు ఉన్నాయి. నేను సిద్ధి సాయితో ఒకటే చెప్పాను. నేను ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ? శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట్ మహారాజ్, సిద్ధేశ్వరి. ఈ 5 శక్తిని ఉపయోగించుకుని ఈ 5 దీపాలు అనేటటువంటి ఒక విశేషమైనటువంటి సాధనా విధానము అందజేస్తున్నా అక్కడ. దీని గురించి రేపు చెప్తాను. ఆ 5 దత్తావతారాలకి దీనికి ఉన్నటువంటి మించి ఏంటో, ఎలాగా సిద్ధి సాయి చరిత్రలోనే దీని గురించి చెప్పబడి ఉందో, ఎలాగ మనం సాయి చరిత్ర చదివినా దీన్ని గమనించాం. నేను చెప్పాక మీకు అనిపిస్తున్నా ఉన్నాయి ఇది ఉండే సిద్ధి సాయి చరిత్రలో చాలా స్టార్టింగ్ పాయింట్స్లోనే ఉంది. సాయి యొక్క బాల్య నీళ్ళల్లో ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళగానే చాలా ముఖ్యమైనటువంటి టీవీ సీరియల్స్ చూడటం మానేసి రోజు చూసేటటువంటి టీవీ సీరియల్స్ చూడండి. నేనే ఒకరు కానీ ఒక్కసారి సాయి చరిత్ర తీసి మాస్టర్ ఏదో దీపావళి ఇటుకల గురించి చెప్తున్నారు కదా, రేపటి చెప్తారు 5 అవతారాలకి, అసలు మనం పట్టుకోగలమా ఆ సస్పెన్స్ ఏంటో మీరు చెప్పదు తెలిసిన వాళ్ళు. మీరు చెప్పేట సీక్రెట్ అవతారతే కష్టం, సస్పెన్స్ ఉండాలి. డైలీ సీరియల్ లాగా రేపేం చెప్పబోతున్నామనే సస్పెన్స్ లేకపోతే ఎక్స్ చేయాలి.